ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి.
చేను కబుర్ల శ్రోతలకు నమస్కారం. ఈ రోజు పర్యావరణం పరిరక్షణ గురించి తెలుసుకుందాం. పర్యావరణాన్ని కలుషితం చేస్తే ఎలాంటి అనర్థాలు వస్తాయో, అందుకు వాటిని ఎలా రక్షించుకోవాలో ఈ చిన్ని నాటిక ద్వారా తెలుసుకుందాం.
ఏందో ఏమో, పొద్దున లేయాలి, ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని కాలేజీలకు పంపాలి, పొలం కాడెవరన్నా ఉన్నారా అంటే అది లేదాయే, ఆ గొడ్లను చూడాలనా, పొలాన్ని చూడాలనా, ఏందో ఏమో నాకు వచ్చిన కర్మ.
అమ్మా అమ్మా.
ఏంది బిడ్డ?
మా దోస్తులందరికీ మంచి ఫోన్లు ఉన్నాయి, నాకు చిన్న ఫోన్ కొనియరాదు?
ఎంత అవుతుంది బిడ్డ?
3,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. నా కోసం ఒక చిన్న 3,000 ఫోన్ కొనియరాదు?
ఇంటికి పెద్దదానం అయినవు, బాధ్యత ఏమైనా తెలుస్తుందా నీకు? వర్షాలు లేక కరువు వచ్చి ఇంటికి పంట వస్తలేదు, పూట గడవడానికే ఇబ్బందిగా ఉంది మనకి. ఇప్పుడు ఫోన్లు గీన్లు అంటే ఎట్నుంచి పట్టుకరానే నేను? ఫోన్ లేదేం లేదు, లోపలికో, అసలే పొద్దయితుంది, పొలానికి పోవాలి. అగో లక్ష్మక్కలు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ వెళ్తా నేను. అమ్మో ఏందో శబ్దం వినిపిస్తుందే, దయ్యంగిట్లో వచ్చిందా ఏంది?
నేను దయ్యాన్ని కాదు మట్టిని.
ఏంది మట్టివా? నువ్వు మాటలు కూడా నేర్చినవా?
ఆ నేర్చిన. మీరు పెట్టే బాధలు తట్టుకోలేక నా బాధలు చెప్పుకోనికే నేర్చినాలే. ఎందుకమ్మా నన్ను గట్ల తిడుతున్నారు? పుట్టిన దగ్గర నుంచి మీకు కావలసిన ప్రతి అవసరానికి ప్రతి ఒక్కటి అందించినందుక నన్ను ఇట్లా తిడుతున్నారు?
ఏంది నువ్వు ఇచ్చేది? కొన్ని 10 సంవత్సరాల నుండి పంటలే సరిగ్గా పండడం లేదు, కరువులు వచ్చి రైతులందరూ మరణమే శరణ్యం అనుకుంటున్నారు. దీని కారణం నువ్వు కాదా? మొత్తం నీ వల్లే. మట్టి మంచిదైతే పంటలెందుకు పండవు?
మీరు ఒకటి ఆలోచించండి, కొన్ని 1,000 సంవత్సరాల నుండి మీకు వేసిన పంటల్లా నేను బంగారంలా పండిస్తున్నాను, మరి ఇప్పుడు పండట్లేదు అంటే దానికి కారణం మీరా నేనా?
ఏంది మేమా?
హా మీరే. ఎందుకంటే నోరున్న మీరే కాలుష్యం వల్ల మీ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న మార్పులు వస్తే గిలగిల కొట్టుకుంటారే. మరి నోరులేని నేను నా బాధను ఎవరితో చెప్పుకోవాలి?
ఏంటి నీకు బాధలా? చలన స్పర్శ లేని నీకు కూడా బాధలుంటాయా?
హా చలన స్పర్శ నాకు కూడా ఉంటాయి. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మీరు విలవిలలాడిపోతారే. అలాంటి నన్ను 100 సంవత్సరాల నుంచి మీరు నన్నెంతో బాధ పెడుతున్నారో. పరిశ్రమల నుండి వచ్చే రసాయనాలు నాలో కలుపుతున్నారు, పురుగుల మందులు, అనేక విష పదార్థాలు కలపడం వల్ల నాలోని సారాన్ని కూడా నేను కోల్పోతున్నాను. అందుకే మీకు ఈ అతివృష్టి, అనావృష్టి, దీని వల్ల మీకు కరువు కాటకాలు కూడా వస్తున్నాయి. నన్ను మాత్రమే కలుషితం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మీ చుట్టుపక్కల ఉన్న గాలిని, నీటిని కూడా కలుషితం చేస్తున్నారు.
అబ్బో నీతో పాటు గాలిని కూడా పట్టుకొచ్చినావా మమ్మల్ని టీనీకే? రావమ్మా గాలి, కానీ నీ దండకం.
అవునే అక్క, వీళ్ళు గాలిని కూడా కలుషితం చేస్తున్నారు. అసలు కాలుష్యం నాతోనే మొదలైతుంది. ఈ వాహనాల నుండి వచ్చే పొగ, ప్లాస్టిక్ నుండి వచ్చే పొగ, పరిశ్రమల నుండి వచ్చే విషవాయువులు అన్ని గాల్లోనే కలిసి గాలిని కూడా కలుషితం చేస్తున్నారు. దీని వల్ల ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ శాతం తగ్గిపోయి వాళ్ల ప్రాణాలకు వాళ్లే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఆ పొరను కూడా నాశనం చేస్తానే. గంతేకాదు, ఈ కలుషితమైన గాలి పైకి పోయి నా పైన ఉన్న ఓజోన్ పొరను కూడా నాశనం చేస్తానే. ఈ సూర్యకిరణాలు మీ మీద పడడం వల్ల చర్మ క్యాన్సర్ వంటి రోగాలు కూడా వస్తానే మీకు.
వామ్మో ఇన్ని నష్టాలు జరుగుతాయని మా గుడి తెలియదాయే.
మీకు గిదేం తెలుసు, మీరు ఇంకా నీటిని కూడా కలుషితం చేస్తారు, గది తెలుసా మీకు?
అవునా, నీటిని కలుషితం చేస్తున్నామా? అదెట్లా?
పొద్దున్న లేచిన కాని నుండి రాత్రి వడుకునే వరకు మీకు నీళ్లు లేకపోతే ఎలాంటి పని జరగదు. అట్లాంటి నీటిని కూడా మీరు కలుషితం చేస్తారులాయే. బట్టలు ఉతుకుతారు, పశువుల్ని కడుగుతారు, అందులోనే మల విసర్జన చేస్తారు, మళ్ళీ గదే నీటిని తోటి స్నానాలు చేస్తారు. అదే గిట్లా చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారు. అంతేకాకుండా నాలో ఉన్న చిన్న చిన్న జీవరాశులైన తాబేళ్లు, చేపలను, వాటిని కూడా చంపేస్తున్నారు.
ఆ అవును గాలి చెల్లి, నీటి చెల్లి, ఈ మనుషులు చేసే అరాచకం అంతనా ఇంతనా. భూమిపై ఉన్న చెట్లను మొత్తం నరికేస్తున్నారు, ప్లాట్ల కోసమని పొయ్యిలో కట్టెలు పెట్టనికని అన్ని చెట్లన్నీ నరికేస్తున్నారు. దీనివల్ల ఎంత నష్టం, ప్రాణవాయువు అయినా ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. గా కాలంలో చిన్నపిల్లలు మర్రి చెట్లకున్న ఊడలతోటి ఉయ్యాలు ఊగడం, ఆటలని ఎన్నో రకాలుగా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఊడలు లేకపాయే, ఆ చెట్లు లేకపాయే. ఇంకా గా తుమ్మ చెట్టునైతే పశువుల మేత కోసమని దాని నుండి వచ్చిన జిగురుని ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటారు. కానీ అది ఇంటి ముందుంటే అరిష్టమని దాన్ని కూడా నరికేస్తున్నారు. ఇంకా గా చింత చెట్టు బాధైతే చెప్పలేంది. దాని నుండి వచ్చిన చింతకాయలను, చింత చిగురుని, దాని నుండి వచ్చిన బెరడుని ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటారు. దాని నుండి వచ్చిన చింతకాయల్ని, చింత చిగురుని ఎన్నో రకాలుగా వంటలు చేసుకొని తింటారు. గాని దానిపైన భూతాలు, దయ్యాలు ఉన్నాయని దానిని కూడా నరికేస్తున్నారు. ఇంకా ఈ మనుషులు చేసే అరాచకాలు ఎన్నో. గా తాటి చెట్టు నుండి వచ్చే సహజ సిద్ధమైన కల్లును కూడా కలుషితం చేస్తున్నారు. ఆ మందులు ఈ మందులు కలిపి దానిని కూడా కల్తీ చేస్తున్నారు. ఆ కల్తీ కళ్ళు తాగి ప్రాణాలకి ముప్పు తెచ్చుకుంటున్నారు. ఆ కల్తీ చేసింది నీనా, మనుషులా? అన్ని మనుషులే చేసి మమ్మల్ని తిట్టడం ఏందో, ఈ చెట్లను నరకడం ఏందో.
అయ్యో అవును కదా, ఆలోచిస్తుంటే మనం ఎంత తప్పు చేశామో తెలుస్తుంది. పాపం మనం చేసే తప్పుల్ని తెలుసుకోకుండా చెట్లను, గాలిని, భూమిని అంటూ వాటి మీద నిందలేస్తే ఏమొస్తుంది చెప్పు.
అవునే అక్క, మనం ఎంత తప్పు చేస్తున్నామో, మన ప్రకృతి వనరులకు ఎంత నష్టం కలిగిస్తున్నామో.
అవునే, మన ఊర్లో అదేదో ఫ్యాక్టరీ పెడతారంట, దాని వల్ల ప్రకృతి వనరులకు ఎంత నష్టం, మన పంటలు కూడా మనకు చేతికి రావు. దీన్ని ముందే ఆపితే మన పంటను కాపాడుకోవచ్చు, ప్రకృతి వనరులను కూడా కాపాడుకోవచ్చు. పద మరి సావుకారు దగ్గరకు పోయి మాట్లాడదాం. నమస్కారం అయ్యా.
ఏంది ఇట్లా వచ్చిండ్రు?
అదే అయ్యా, ఫ్యాక్టరీ గురించి మాట్లాడదామని వచ్చినాం.
ఓ, మీకు ఈ సంగతి ముందే తెలిసిందా?
ఆలీలు మాట్లాడుకుంటు ఇన్నాము, దాని గురించే మాట్లాడదామని వచ్చినాం.
అవునా, ఆ విషయం మాట్లాడడానికి ఊర్లోకి వద్దాం అనుకుంటా అన్నా. మీ అందరితో మాట్లాడాలని అనుకున్నా. ఏం లేదు, మన ఊర్లో ఓ పెద్ద ఫ్యాక్టరీ కడదాం అనుకుంటున్నా. దానికోసం మీ పొలాలు, చెరువులు అవన్నీ కావాలి. మీరేం నాకు ఉత్తిగా ఇవ్వక్కర్లేదు, మీకు డబ్బులు ఇస్తాను, అంతేకాకుండా మీ పిల్లలకు ఉపాధి కలిగిస్తాను. నన్ను నమ్మండ్రా బాబు.
అద్దయ్యా, మన ఊర్లో ఎలాంటి పరిశ్రమలు వద్దయ్యా. ఇలాంటి ఎన్నో పరిశ్రమల వల్లే పర్యావరణానికి, ప్రకృతి వనరులకు మనం ఎంత నష్టం కలిగిస్తున్నామో ఇప్పుడే తెలుసుకున్నాం. మన జీవనాధారమే ఆ భూమి అయ్యా. మీరిచ్చే డబ్బుల కోసమో, మా పిల్లలకు ఉపాధి కలిగిస్తారనే ఆశతోని మీకు మా జీవనాధారమైన భూమిని అమ్మితే మేము మా కుటుంబాలను రోడ్న పడేసుకున్నట్టే. మనం ఈ పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకోక మన సొంత పనులకు వాటిని విచ్చలవిడిగా వాడి వాతావరణానికి ముప్పు కలిగిస్తున్నాం. దానివల్లే ఈ వర్షాలు రాకపోవడము, కరువులు రావడము, ఆఖరికి మనం పంట మీద పెట్టిన పైసలు కూడా మన ఇంటికి అస్తలేవు. రైతులందరూ అప్పుల పాలవుతున్నారు, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. నీకు తెలిసిన విషయమే కదయ్యా, ఇప్పుడు ఈ పరిశ్రమలని మన ఊరికి మళ్ళా ముప్పొద్దయ్యా. ఇప్పటికే ఆ గాలిని, నీటిని, భూమిని కలుషితం చేస్తున్నాం. మళ్ళా ఈ పరిశ్రమలు పెట్టి వాటిని మరింత కలుషితం చేయొద్దయ్యా. ఆ ప్రకృతి వనరులను, పర్యావరణాన్ని కాపాడితేనే అవి మనల్ని కాపాడతాయి. అందుకే అయ్యా, వాటిని కాపాడుదాం, మనల్ని మనం కాపాడుకుందాం.
నీరు, గాలి, మట్టి మనమంతా ముఖ్య వనరులం. మనతో పాటుగా సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలుంటాయంట. మరి ఆ సమగ్ర వ్యవసాయం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా?
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన చేను కబుర్లు కార్యక్రమంలో సమగ్ర వ్యవసాయం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల హెక్టార్ల భూమిని వివిధ పరిస్థితుల్లో సాగు చేస్తున్నాము. మొత్తం 55 లక్షల కుటుంబ కమతాలుంటే అందులో 85% చిన్న సన్నకారు రైతులే. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం చేపడుతూ ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాకుండా పశువుల పేడను పొలంలో వేయడం ద్వారా భూసారాన్ని కూడా కాపాడారు. క్రమంగా వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. కొంతమంది రైతులు ఒకే ఒక వాణిజ్య పంట సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి రైతుకు ఆశించిన స్థాయిలో ఆహార భద్రత మరియు ఆదాయం లభించడం లేదు. కాబట్టి వ్యవసాయాన్ని అతి శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం ఎంతో అత్యావశ్యకం. ఈ సమగ్ర వ్యవసాయం గురించి తెలియజేయడానికి మన రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఒక చిన్న నాటిక రూపంలో మీకు వినిపించబోతున్నారు. మరి విందామా అది?
ఏమే మల్లన్న, ఈరోజు గొర్రెలను తీసుకుని తొందరగా బయలుదేరినావు.
నీకు తెలుసు కదా నర్సయ్య, ఈ సంవత్సరం వానలు లేక గొర్రెలకు బర్రెలకు గడ్డి లేక చలికాలం రాకముందే ఎండిపోయినాయి. ఇప్పుడు వీటి కడుపు నింపాలంటే అడవంతా తిరిగి తిరిగి మేపాలి. అందుకే ఇంత తొందరగా బయలుదేరినా.
అవును అంతే కదా మల్లన్న, నా వ్యవసాయం కూడా గట్ల గట్లనే. ఏ పంటలు పండలే, పెట్టిన పెట్టుబడే చేతికి అందకపాయా, చేసిన అప్పును ఎలా తీర్చాలో తెలియడం లేదు. అవునే గంగన్న, నీ సంగతి ఏంటి? నీ బర్ల సంగతి ఏంటి?
నీకు తెలియందేముందే నర్సయ్య, మన మల్లన్న చెప్పినట్లు వాటి కడుపు నింపాలంటే నా తలపానం తోక్కొస్తుంది.
మీ ఇద్దరిదేముంది గంగన్న, పెట్టుబడి లేని వ్యాపారం. ఒక గొర్రెను అమ్మితే నెలకు 5,000 దాకా సంపాదిస్తావు, అలాగే మల్లన్న పాలు అమ్మితే నెలకు దగ్గరగా 10,000 వరకు సంపాదిస్తున్నాడు. కన్నా పరిస్థితి, వర్షం పడితే తప్ప కంచంలోని చేతి నోటి వరకు వెళ్ళదు, లేకపోతే కడుపు మార్చుకునే పరిస్థితి. మీకు తెలియందేముంది గంగన్న?
లేదు నర్సయ్య, మల్లన్న గొర్రెల్ని మేపాలన్నా నా బర్ల కడుపు నిండాలన్నా ఇలాంటి వర్షాభావ పరిస్థితుల వలన వేలకు వేలు పెట్టి మేతను కొనాల్సి వస్తుంది. అలాగే వాటికి వచ్చే రోగాలను నయం చేయడానికి కాస్తో కూస్తో కూడా ఖర్చు అవుతుంది కదా. అంతే కదా మల్లన్న, ఏమంటావు?
నువ్వు చెప్పిందే మంచుకున్నది గంగన్న. ఇంకా నేను చెప్పేదేమున్నది? మన పరిస్థితి అందరికి కనిపిస్తూనే ఉన్నది కదా. పొద్దుననగా మేపడానికి బయలుదేరితే సాయంత్రం చీకటైనాక అచ్చడున్నది. మేతను వేలకు వేలు పెట్టి పక్క ఊర్లోకి వెళ్ళి తీసుకురావడం అందరూ చూస్తూనే ఉన్నారు కదా. ఇంకా నేనేం చెప్పాలి
గంగన్న? మల్లన్న, మీరు చెప్పింది తింటుంటే నాకు ఒక ఆలోచన వస్తుందన్న.
అదేంటో చెప్పున్నారు సయ్య.
మీరు మేత కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళి వేలకు వేలు పెట్టి మేత కొనడం నేను చూస్తూనే ఉన్నాను. అలా కాకుండా నాకున్న 3 ఎకరాల్లో ఒక 4 గుంటలు మీ బర్రెల కోసం మేత ఇస్తాను. మిగతాది కాలానికి అనుగుణంగా పంటలు వేసినట్లయితే ఆ పంటలు తీయగ మిగిలిన గడ్డి మల్లన్న మేకలకు మేత ఉపయోగపడుతుంది.
నువ్వు చెప్పేది చాలా బాగుంది నర్సయ్య. అప్పుడు మా ఇద్దరి బాధలు ఒకేసారి తీర్చుకున్న మల్లం అవుతాం. కానీ మా ఇద్దరికి అర్థం కానిది ఏంటంటే దీనివల్ల నీకేం లాభం నర్సయ్య?
ఎందుకు లేదు గంగన్న, నీ బర్రెల వల్ల వచ్చే పేడ మరియు మల్లన్న మేకల వల్ల వచ్చే ఎరువు నా భూమిలో వేసుకున్నట్లయితే నా నేల యొక్క సారం పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చు. దాంతోపాటు నాకు అధిక లాభం కూడా వస్తుంది.
అవును అంతేకదా గంగన్న, నర్సయ్యకి ఎరువులకు పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది, మనకేమో మేతకు పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది.
అవునవును, ఇదే సరైన ఉపాయం.
కాకపోతే నాకు ఒక చిన్న అనుమానం నర్సయ్య.
ఏంటి మల్లన్న, మరీ మల్ల ఏం అనుమానం?
ఏం లేదే, నీకున్న 2-3 ఎకరాలలో మన అందరి సమస్యలు తీరాలంటే ఏ ఏ పంటలేయాలి, మరి మేకలకు బర్రెలకు మేతగా ఎలాంటి మొక్కలు నాటాలి కొంచెం చెప్పు.
చూడు మల్లన్న, మనకు వర్షాకాలం మాత్రమే పంటలు పండుతాయా? నేనేమో వర్షాకాలంలో జొన్న, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, పత్తి, కంది పంటలు పండిస్తున్నాను. అందులోనే ఇంటికి అవసరమైన నూనె గింజలు, పప్పు దినుసులు కూడా పండించుకుంటున్నాను. దీనివల్ల నాకు సుమారు 4-5 టన్నుల జొన్న చొప్ప, 1 టన్ను కందిపొట్టు, 4 టన్నుల వేరుశనగ మొదలు మేతగా ఉపయోగపడతాయి. ఈ మేత గంగన్న బర్లకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పొలం గట్టు మీద తుమ్మ, సుబాబుల్ వంటి చెట్లను పెంచడం వల్ల, పచ్చిమేత వల్ల మల్లన్న గొర్రెలకు వంటి చెట్లను పెంచడం వల్ల పచ్చిమేత మల్లెన గొర్రెలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీని ఆకులను పచ్చి రొట్టెగా వాడడం వల్ల నా భూమి యొక్క సారం కూడా కాపాడుకోవచ్చు. దీంతోపాటు రసాయన ఎరువులు వాడకం తగ్గించుకోవచ్చు. దీనివల్ల నాకు దగ్గరగా 30,000 వరకు నికర ఆదాయం వస్తుంది.
మరి నర్సయ్య, మా సంగతి ఏంటిది?
మల్లన్న, మీకు ఈ సంవత్సర కాలంలో దగ్గరగా అన్ని ఖర్చులు పోను 16,000 వరకు లాభం వస్తుంది. అట్లనే గంగనకేమో దగ్గరగా 10,000 వరకు లాభం వస్తుంది.
మంచిగున్నదే నర్సయ్య, ఈ పద్ధతి చాలా బాగుంది. నేను గంగన్న కలిసి వచ్చే సంవత్సరం నుండి నీతో పాటు కలిసి పనిచేస్తాం, అధిక లాభాలను పొందుతాం.
విన్నారుగా రైతన్నలు, సమగ్ర వ్యవసాయం పాటించడం వలన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడమే కాకుండా అధిక లాభాలను ఎలా పొందాలో తెలుసుకున్నారు కదా.
నిజమే కదా, ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగించుకొని దాంతోపాటు సమగ్ర వ్యవసాయ పద్ధతిని పాటిస్తే వ్యవసాయంలో అధిక లాభాలు ఎలా పొందాలో తెలుసుకున్నారు కదా.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి గృహ విజ్ఞాన త
తరంగిణి.
టైం అవుతుంది స్పందన, రేడియో పెట్టు, చేను కబుర్లు ప్రోగ్రామ్ వస్తుంది.
ఎందుకు, ఏం వస్తుంది ఈరోజు చేను కబుర్లలో?
ఇవాళ మన చేను కబుర్లు ప్రోగ్రామ్ లో థైరాయిడ్ గురించి చెప్తున్నారంట. తెలీదా నీకు?
థైరాయిడా? అంటే దాని గురించి తెలుసుకోవడం అంత ముఖ్యమా?
అవును, చాలా ముఖ్యం. మన భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు థైరాయిడ్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇది 35 సంవత్సరాలు పైబడిన స్త్రీలకు ఎక్కువగా వస్తుంది. ఇంకా ఇది కుటుంబ వారసత్వంగా కూడా వస్తుందంట.
అవునా? అయితే తప్పకుండా వినాలి. మరి
మరి విందామా?
ఈ మధ్య కాలంలో బరువు బాగా పెరుగుతున్నా లేదా బక్కగా అవుతున్నా చాలా మంది థైరాయిడేమో ఒకసారి చూయించుకో అంటున్నారు. ఒక విధంగా ఈ 2 ముఖ్య లక్షణాలే అయినా వీటిని బట్టి మనం ఒక నిర్ణయానికి రాలేం. ఇంకా చెప్పాలంటే వైద్యుని సంప్రదించందే మనం ఒక అభిప్రాయానికి కూడా రాలేం. నేను థైరాయిడ్ గురించి చెప్పబోయేది కేవలం అవగాహన కొరకే. నేను చెప్పింది విన్నాక మీ కుటుంబంలో కానీ మీ స్నేహితుల్లో కానీ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. థైరాయిడ్ అనేది మెడ ప్రాంతంలో ఉండే ఒక గ్రంథి. ఇది సీతాకోక చిలుక రూపంలో శ్వాస నాళానికి ఇరుప్రక్కలా ఉంటుంది. దీని నుండి విడుదలయ్యే థైరాయిడ్ హార్మోన్లో T3 T4 అనగా ట్రై ఐడోథైరోనిన్, టెట్రా ఐడోథైరోనిన్ అనే 2 హార్మోన్లతో పాటు కొన్ని ఇతర రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ హార్మోన్లు మన శరీరంలోని దాదాపుగా కణజాలన్నింటిపై ప్రభావం కలిగి ఉంటాయి. ప్రతి కణానికి ఇవి ప్రవహించి వాటిపై ప్రభావం చూపి జీవక్రియలను నిర్వహించడానికి తోడ్పడతాయి. థైరాయిడ్ హార్మోన్ ఎయిర్ కండిషనర్ లాగా పనిచేస్తూ శరీరం ఎంత చురుకుగా వేగంగా పనిచేయాలో, శక్తి ఎలా వినియోగించుకోవాలో సూచనిస్తుంది. శరీరంలో సరిపడా హార్మోన్లుంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది, లేకపోతే ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మెదడులోని పిట్యూటరీ గ్రంథి, హైపోథలామస్ అనే 2 భాగాలు శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పనిచేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్ హార్మోన్లు లేకపోతే పిట్యూటరీ గ్రంథి ఈ అవసరాన్ని గ్రహించి థైరాయిడ్ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH విడుదల చేస్తుంది. అలాంటి TSH సంకేతంతోనే థైరాయిడ్ గ్రంథి హార్మోన్ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది. వివిధ కారణాల వలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో తక్కువ ఉండడం లేదా ఎక్కువ ఉండడం జరిగి అనారోగ్యానికి దారితీస్తుంది. వాటినే థైరాయిడ్ రుగ్మతలు అంటాం. ప్రస్తుతం ఇది మన దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య. భారతదేశంలోని 8 నగరాలు చేసిన అధ్యయనం ప్రకారం 10 మందిలో ఒకరు థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్నారు. 10 మందిలో 8 మంది మహిళలు థైరాయిడ్ రుగ్మతలకు గురవుతున్నారు. 35 సంవత్సరాల పైబడిన వారిలో థైరాయిడ్ రుగ్మతల ప్రమాదం అధికంగా ఉంది. ఆటోఇమ్యూన్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవారిలో ప్రమాదం అధికంగా ఉంటుంది. థైరాయిడ్ రుగ్మతలు కుటుంబాలలో వారసత్వంగా వస్తాయని కూడా గమనించబడింది. థైరాయిడ్ రుగ్మతకు గల కారణాలేంటంటే గ్రంథి సరిగ్గా పనిచేయలేకపోవడం వలన, డ్రగ్ల ప్రేరణ వలన, థైరాయిడ్ గ్రంథిని తీసివేయడం వలన, పిట్యుటరీ గ్రంథి రుగ్మత వలన, అయోడైడ్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన థైరాయిడ్ రుగ్మతలు వస్తాయి. ఇప్పుడు థైరాయిడ్ రుగ్మత వివరాలు తెలుసుకుందాం. థైరాయిడ్ రుగ్మతలను కనిపెట్టడానికి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH రక్త పరీక్ష చేస్తారు. దీని ద్వారా T3 T4 TSH స్థాయిలను తెలుసుకోవచ్చు. థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలు చేయడం ద్వారా కూడా రోగ నిర్ధారణ చేసుకోవచ్చు. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అనే 2 రుగ్మతలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా హైపర్ థైరాయిడిజం. ఈ రుగ్మత థైరాయిడ్ గ్రంథి మరీ ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు థైరాయిడ్ గ్రంథి వాసి పెద్దదవ్వచ్చు. దీనినే గోయిటర్ అంటారు. ఇప్పుడు హైపర్ థైరాయిడిజం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నిమిషానికి 100 కంటే ఎక్కువగా గుండె కొట్టుకుంటుంది. నరాల బలహీనత, అదుర్ద, చిరాకు, చేతులు వణకడం, చెమటలు పట్టడం, మామూలుగా తింటున్నా బరువు కోల్పోవడం, వేడి తట్టుకోలేకపోవడం, జుట్టు ఊడిపోవడం, తరచు విరేచనాలు, కళ్ళు ముందుకు చొచ్చుకు రావటం, తరచు ఋతుస్రావం, సక్రమంగా లేని గుండెలయ, ఇవి హైపర్ థైరాయిడిజం లక్షణాలు. హైపర్ థైరాయిడిజం తో బాధపడే వారికి గోయిటర్ వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. మరి గోయిటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గోయిటర్ అంటారు. ఇందులో 2 రకాలుంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమయంలో థైరాయిడ్ అవసరం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల పెరుగుతుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా 2 వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యథాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రెండో రకంలో ఒకవైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు, రెండు వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్లో వచ్చిన శాశ్వత మార్పు, ఇది మామూలు స్థితికి రాదు. అందుకే దీనికి వైద్యం తప్పనిసరి అవుతుంది. అటు హైపో ఇటు హైపర్ థైరాయిడ్ రుగ్మతులు కలవారిలో కూడా గాయిటర్ వ్యాధి రావచ్చు. హైపో వారిలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా స్రవించబడుతుంది, కనుక ఎక్కువ స్రవింపజేయడానికి గ్రంథి ఉత్తేజపరచబడుతుంది. ఆ స్థితిలో థైరాయిడ్ గ్రంథి వాయడం జరుగుతుంది. అలాగే హైపర్ స్థితిలో గ్రంథి అధికంగా ఉత్తేజపడడం వలన గ్రంథి వాస్తుంది. అయోడిన్ లోపం వల్ల కూడా గాయిటర్ వస్తుంది. దాని నివారణకు అయోడైజ్డ్ ఉప్పును ప్రజలు వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. తల్లి గర్భంలో పడిన దగ్గర నుంచి మూడేళ్ల వయసు వచ్చే వరకు బిడ్డ మెదడుకు ఎదుగుదలకు కీలకమైన సమయం. ఆ సమయంలో బిడ్డకు తగినంత అయోడిన్ అందకపోతే బాగు చేయలేని హాని కూడా బిడ్డకు జరుగుతుంది. అందుకే అనుదినం పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా అయోడైజ్డ్ ఉప్పును వాడాలి. 150 మైక్రోగ్రాముల అయోడిన్ అవసరమవుతుంది. దాదాపు 15 గ్రాములు అయోడైజ్డ్ సాల్ట్ లో ఈ మొత్తం లభిస్తుంది. మనం తినే ఇతర ఆహార పదార్థాలలో అయోడిన్ ఉన్నా నష్టం లేదు, ఎందుకంటే అవసరానికి మించి శరీరంలో అయోడిన్ చేరితే దానిని థైరాయిడ్ గ్రంథి శరీరం నుండి విసర్జింపజేస్తుంది. ఇంకా ఇప్పుడు హైపోథైరాయిడిజం గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి మామూలు కన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్లు ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ స్థితి వస్తుంది. హైపోథైరాయిడిజం లక్షణాలు: అలసట, నీరసం, నిద్రమత్తు, ఏకాగ్రత కోల్పోవటం, పెలుసైన పొడి జుట్టు, గోళ్లు, దురద పుట్టించే పొడి చర్మం, ఉబ్బిన ముఖం, మలబద్ధకం, శరీరం బరువెక్కడం, తక్కువైన ఋతుస్రావం, రక్తహీనత, ఇవి హైపోథైరాయిడిజం లక్షణాలు. ఇప్పటి వరకు హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వీటి ప్రభావం శరీర వ్యవస్థలపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం. జీర్ణశక్తిపై థైరాయిడ్ ప్రభావం: థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినా, దీని శరీరం సరిగ్గా గ్రహించలేకపోయినా జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ అనే హార్మోన్ తయారీ సామర్థ్యం దెబ్బతింటుంది. తిన్న ఆహారం జీర్ణం కావాలంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ముఖ్యం. ఇది ఉత్పత్తి కావడానికి గ్యాస్ట్రిక్ అవసరం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంత ఉత్పత్తి కాకపోతే జీర్ణక్రియ మందగించి చిన్న పేగులు ఆహారాన్ని లోపలికి అనుమతించవు. దీంతో ఆహారం జీర్ణాశయంలోనే ఎక్కువసేపు ఉండిపోయి కుళ్ళిపోవడం ఆరంభిస్తుంది. ఫలితంగా ఛాతిలో మంట, త్రేన్పులు వంటి లక్షణాలు మొదలవుతాయి. అంతేకాదు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగినంత లేకపోతే విటమిన్ B12, ఇనుము, కాల్షియం వంటి కీలకమైన పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించుకోలేదు. ఇది దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనత, పోషణ లోపం వంటి సమస్యలకు దారితీయవచ్చు. గుండెపై థైరాయిడ్ ప్రభావం: రక్తకణాల కండరాల కదలికను నియంత్రించే శక్తి T3 T4 హార్మోన్లకు ఉంది. అందుచేత హార్మోన్ల హెచ్చు తగ్గులు రక్త ప్రసరణ పైన, తత్ఫలితంగా రక్తపోటు పైన ప్రభావం చూపుతాయి. ఒక్కోసారి చెడు కొలెస్ట్రాల్, మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలను కూడా పెంచుతాయి. లివర్పై థైరాయిడ్ ప్రభావం: T4 హార్మోన్ T3 హార్మోన్లుగా రూపాంతరం చెంది 60% థైరాయిడ్ హార్మోన్లు ఏర్పడడం లివర్లోనే జరుగుతాయి. ఇది చాలా కొద్ది సమయంలోనే జరిగే ప్రక్రియ. అందువలన T3 T4ల హెచ్చు తగ్గులు కొవ్వుల శోషణను ప్రభావితం చేస్తాయి. T3 హార్మోన్లు ఎక్కువగా ఉన్నట్లయితే బిలిరుబిన్ స్థాయి కూడా పెరిగి లివర్ను విషపూరితం చేస్తుంది. నిద్రపై థైరాయిడ్ ప్రభావం ఎలా చూపుతుందంటే, వేగంగా గుండె నాడి కొట్టుకోవడం, అధిక రక్తపోటు వలన నిద్రలేమి ఏర్పడుతుంది. నిద్రలేమి వలన రక్త ఫలికలలోనూ సిరంలోనూ ఉండే సెరోటినిన్ అనే రసాయన ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ రసాయనం నాడి ప్రచోదనాలకు చాలా అవసరం. హైపోథైరాయిడిజం గలవారిలో కంటే హైపర్ థైరాయిడిజం గలవారిలో నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. పునరుత్పత్తి అవయవాలపై థైరాయిడ్ ప్రభావం: హైపోథైరాయిడిజం గలవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం జరగడం, అబార్షన్ అవ్వడం, గర్భం ఫలించకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అనే రెండు ప్రత్యుత్పత్తి హార్మోన్లు శరీరంలో నిర్వహించవలసిన విధులను హైపోథైరాయిడిజం అడ్డుకుంటుంది. పోషకాహారం తీసుకోవడం వలన థైరాయిడిజం వ్యాధిని నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందాం. బి విటమిన్లను పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగి జావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. అందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్, ఖర్జూరం, అంజీర పండ్లను తినాలి. పంచదార కలవని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో ఉంటుంది, వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృతులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకుంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. వంట నూనెల విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆలివ్, రైస్ బ్రాన్, పల్లి, నువ్వుల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటికి, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. టీ, కాఫీ, శీతల పానీయాలను పూర్తిగా మానేయాలి. ఇలా చేస్తే జీవక్రియలు ప్రభావితం అవుతాయి. పాలు, చీజ్, మాంసం, చేపలు, ఆప్రికాట్స్, ఫ్రాన్స్, ఖర్జూరం, గుడ్డులోని తెల్లసోన వీటిని తినడం వల్ల అయోడిన్ పుష్కలంగా అందుతుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉండే తృణధాన్యాలను తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్స్, డంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమై అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతోపాటు కొవ్వుని కూడా తగ్గిస్తాయి. సోయా పదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజం మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయోడిన్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల్లో కూడా అందుతుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకునే కంటే 6 సార్లు కొద్ది కొద్దిగా తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల అధిగమించవచ్చు. ఇదంతా విని ఆందోళన పడి స్వంత చికిత్స ప్రారంభించవద్దు. మీకు ఈ లక్షణాలు ఉన్నాయనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. వారి సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోండి. నిర్ధారణ తర్వాత చికిత్స తూచా తప్పకుండా పాటించండి. ఆహార విషయంలో సలహాలకు, సూచనలకు మా గృహ విజ్ఞాన కళాశాలకు రండి.
ఓహో, ఈ సంగతులన్నీ నాకు తెలియనే తెలియదు. మంచి విషయాలు చెప్పించావు. మరి నేను బక్కగా ఉంటాను కదా, నాకేమైనా ఈ థైరాయిడ్ వస్తుందా?
ఇప్పటి వరకు అదే కదా చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్లి రక్త పరీక్ష చేయించుకుని నిర్ధారించుకోవాలి. పోషకాహారం గురించి తెలుసుకోవాలంటే గృహ విజ్ఞాన కళాశాలకు వెళ్లి తెలుసుకోవాలి. మీరు సంప్రదించవలసిన చిరునామా ఆహారం మరియు పోషణ విభాగం, గృహ విజ్ఞాన కళాశాల, సైఫాబాద్, హైదరాబాద్.
మా చేను కబుర్ల కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ మా కృతజ్ఞతలు. ఇప్పుడు విజ్ఞాన గని అనే కొత్త శీర్షికను మా చేను కబుర్లలో ప్రారంభిస్తున్నాం. దీని కింద మేం మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాం. ప్రతి ప్రశ్నకి 2 సమాధానాలను కూడా ఇస్తాం. మీరు చేయవలసిందేంటంటే సరైన సమాధానాన్ని మీ చరవాణి అంటే మొబైల్ ఫోన్ ద్వారా మాకు మెసేజ్ చేయండి. మొదటి ప్రశ్నకు మీ జవాబు ఏ అయితే 1A అని, బి అయితే 1B అని. అదే విధంగా 2వ ప్రశ్నకు కూడా 2A అని, 2B అని సరైన సమాధానాలని టైప్ చేసి 9492924722 ఫోన్ నంబర్ మరొకసారి 9492924722 అనే నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ నెంబర్ మా చేను కబుర్ల కన్వీనర్ డాక్టర్ అమలకుమారి గారిది. కరెక్ట్ గా సమాధానం పంపించిన వారి పేర్లు వచ్చేవారం కార్యక్రమంలో చదువుతాం. కాబట్టి సమాధానంతో పాటు మీ ఊరు, పేరు కూడా రాయండి. మరి ఈ వారం మొదటి ప్రశ్న, చంటి పిల్లలకు అనుబంధ ఆహారం ఏ వయసు నుండి మొదలు పెట్టాలి? సమాధానాలు ఏ 6 నెలల నుండి, బి 1 సంవత్సరం నిండాక. సమాధానాలు ఇంకోసారి ఏ 6 నెలల నుండి, బి 1 సంవత్సరం నిండాక. మరి 2వ ప్రశ్న, మనకందరికీ తెలుసు అయోడైజ్డ్ ఉప్పు వాడాలని. మరి ప్రశ్న ఏంటంటే అయోడైజ్డ్ ఉప్పు ఎప్పుడు ఆహార పదార్థంలో వేయాలి? సమాధానాలు ఏ ఆహారం ఉడుకుతున్నప్పుడు, బి ఆహారం ఉడికిన తర్వాత అంటే పొయ్యి మీద నుండి దించేటప్పుడు. జవాబులు మరొకసారి ఏ ఆహారం ఉడుకుతున్నప్పుడు, బి ఆహారం ఉడికిన తర్వాత అంటే ఆహారం పొయ్యి మీద నుండి దించేటప్పుడు. మొదటి ప్రశ్నకు మీ జవాబు ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, 2వ ప్రశ్నకు మీ జవాబులు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని 24 గంటలలోపు అంటే ఒక రోజులో మేమిచ్చే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఇంకోసారి ఫోన్ నెంబర్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. 9492924722 ఫోన్ నంబర్ మరొకసారి 9492924722. మరి మీరందరూ మా చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ వచ్చేవారం కార్యక్రమం కోసం ఎదురు చూద్దాం.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.